ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, SMS పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
వినైతిని పాదము కరముల మేకులు పట్టగా ఓ ప్రభువా, పాపినైతిని పాదము కరముల మేకులు పట్టగా ఓ ప్రభువా, పశువునైతిని పరుషవాక్యముల గేలి చేయగా పశునైతిని పరుషవాక్యముల గేలి చేయగానే. కలువరి గిరిపై నా పాప భారం సిలువ రూపమున మోసితివా, నా కలుషముల కడుగ నీ రుధిరమునే ఆశిపైనే మూల కడుగ నీరు ధిరమునే ఆయనే చింది.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగయుగాల ఆకాంక్ష గ్రంథంలో 48వ పాఠాన్ని మనం ధ్యానించిన ఇది నాన్న, ఎవరు గొప్పవారు, ఎవరు గొప్పవారు. ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. సర్వలోకమును సృష్టించి దాని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించిన మా ఘనమనేహో తండ్రి, ఈ పరిశుద్ధ దినం కొరకు నీకు ఎంత వందనాలు చెల్లిస్తూ మరి చేరిన ఈ ప్రియ విశ్వాసులను మీరు దీవించి మరి చదవబోచున్న ఈ యొక్క అంశాన్ని మీరు మాకు అర్థం చేసుకునే అవగాహన మీకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. కపెర్నహూముకి తిరిగి వచ్చిన అనంతరం యేసు తాను ప్రజలకు బోధించిన స్థలాలకి వెళ్ళలేదు, కానీ తన శిష్యులతో కలిసి తమకు తాత్కాలిక గృహం అనుకున్న ఒక గృహానికి వెళ్ళాడు. గలిలయలో తన ఉనికికి ఇంకా మిగిలి ఉన్న కాలంలో జనసమూహానికి బోధించడం మాని తన శిష్యులకి ఉపదేశం ఇవ్వాలని సంకల్పించాడు. గలిలయలో తన ప్రయాణంలో తాను చూసిన ఆ దృశ్యాలకి తన శిష్యుల మనసుల్ని సిద్ధం చేయాలని క్రీస్తు మళ్ళీ ప్రయత్నించాడు. తాను మరణించిన తిరిగి లేవడానికి యెరూషలేము వెళ్లాల్సి ఉందని వారికి చెప్పాడు. అప్పుడు ఆయన ఓ విచిత్రమైన గంభీరమైన ప్రకటన చేశాడు. తన శత్రువుల చేతికి తనను అప్పగించనున్నారని వెల్లడించాడు. శిష్యులు ఇప్పుడు సైతం ఆయన మాటల్ని అవగాహన చేసుకోలేదు. దుఃఖ వాతావరణం నెలకొల్పడానికి వారి హృదయంలో పోటీ స్వభావం చోటు చేసుకుంది. ఆయన రాజ్యంలో ఏది గొప్పదిగా పరిగణం పొందాలన్న దానిపై వారు వాదులు పడుచున్నారు. ఈ వివాదాన్ని క్రీస్తుకు తెలియకుండా దాచాలని అనుకున్నారు అక్కడున్న శిష్యులు. కనుక ఎప్పట్లా ఆయన పక్కన ఉండడానికి ప్రయత్నించలేదు, ఆయన వెనకే నడిచారు. అందుచేత వారు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు వారికన్నా ముందు ఆయనే ఉన్నాడు. యేసు వారి తలంపుల్ని గ్రహించాడు, వారికి హితవు ఉపదేశం ఇవ్వాలని ఆశించాడు. అయితే ఇందుకోసం ఒక ప్రశాంత గడియ కోసం కనిపెట్టాడు. వారి మనసులు తన మాటల్ని స్వీకరించడానికి అనుకూల తరుణం కోసం వేచి ఉన్నాడు. కాసేపటికి వారు వచ్చారు. దేవాలయ అధికారికి పేతురు వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించాడు. మీ బోధకుడు ఈ అరాషేకులు చెల్లింపడా? ఆ పన్ను పౌర సంబంధమైన పన్ను కాదు, మత సంబంధమైన విరాళం అని అక్కడ వారు సమాధానం ఇచ్చారు. ఆలయ సేవల నిర్వహణం నిమిత్తం ప్రతి యూదుడు ఏడాదికోసారి తప్పక చెల్లించాల్సిన విరాళం ఇది. ఈ విరాళం చెల్లింపు నిరాకరణ ఆలయానికి అపనమ్మకంగా ఉన్నట్లు పరిగణించడం జరిగేది. రబ్బీల దృష్టిలో ఇది ఘోర పాపం. రబ్బీల చట్టాల విషయంలో రక్షకుని వైఖరి, పారంపార్య చర్యలకి మద్దతు పలికే వారికి ఆయన మందలింపులు, ఆయన ఆలయ సేవల్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ వారికి సాకుగా ఉపకారిచి అయింది. ఇప్పుడు ఆయనపై బురద చల్లడానికి తన శత్రువులకి అవకాశం లభించింది. పన్ను పోగు చేసే వ్యక్తిలో వారికో మంచి మిత్రుడు దొరికాడు. ఆలయంలో పట్ల క్రీస్తు విశ్వాసాన్ని గూర్చి సుంకరి మాటల్లో పేతురు వ్యాగ్య దూషణను విన్నాడు. ప్రభువుకు గౌరవంగా భాగం కలగకూడదన్న ఉద్దేశంతో తొందరపడి ప్రభువుని సంప్రదించకుండా ఆ పన్ను యేసు చెల్లిస్తాడని జవాబు చెప్పాడు. కానీ పేతురు అతడి ప్రశ్నను పాక్షికంగా మాత్రమే అవగాహన చేసుకుని ఉన్నాడు. ప్రిమిడ్ విశ్వాసులారా, ఇక్కడ మోషే కాలంలో లేవీలు ఏ విధంగా జీవించారు? దేవునికి ఉద్దేశం ప్రకారం వారు ఏ విధంగా చెల్లించబడి ఉన్నారు? పరిషత్ గ్రంథంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 10:9 తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమునైనను పొందలేదు, యెహోవయే వారికి స్వాస్థ్యము. ఇక్కడ స్వాస్థ్యం అనగా ఇంగ్లీష్లో హెరిటేజ్ అని మనం చెప్తాం. మరి కీర్తన గ్రంథం 122:3-4 మరి బిడ్డలు యెహోవాను గురించి స్వాస్థ్యం అని చెప్తున్నాడు. సో అదేవిధంగా యెహోవా అక్కడున్న లేవీలకి మరి ఒక స్వాస్థ్యంగా దేవుడు వారికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. మరి ఇక్కడ చూసినప్పుడు క్రీస్తు దినాలలో యాజకులు లేవీలు ఆలయ సేవకులకు ప్రత్యక్షింపబడిన వారు గనక ఆలయ సేవల నిమిత్తం వారు ఏటేటా చందా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రవక్తలకి కూడా ఈ చెల్లింపు మినాయింపు ఉండేది. యేసు నుంచి పన్ను కోరడం ద్వారా రబ్బీలు క్రీస్తు ప్రవక్త లేక బోధకుడు అన్న విషయాన్ని తోసపుచ్చి సామాన్యులతో వ్యవహరించినట్లు ఆయనతో వ్యవహరిస్తున్నారు. పన్ను చెల్లింపు తిరస్కరిస్తే ఆలయానికి అపనమ్మకంగా ఉన్నట్లు నిర్ధారించి ఆయన్ని ప్రవక్తగా విసర్జించడాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ప్రిమిటివ్ విశ్వాసులారా, ఈ యొక్క మాటను మనం గమనించినప్పుడు ఏ విధంగా అక్కడ ఆలయ ప్రక్రియలో జరుగుతున్న ఉద్దేశాలు దేవుని యొక్క వాక్కు ప్రకారం జరుగుతున్నాయా, లేకపోతే ఈ లోకపరమైనటువంటి సంఘటనలో ఇక్కడ నెలకొల్తున్నాయో ఒకసారి మనం గమనించుకుంటూ ఉండాలి. మరి కొద్ది కాలం క్రితమే పేతురు యేసుని దైవకుమారుడిగా గుర్తించాడు. కానీ ఇప్పుడు అతడు తన ప్రభు ప్రవర్తనను వివరించడానికి వచ్చిన తరుణాన్ని ఉపయోగించుకోలేదు. యేసు చెల్లిస్తాడంటూ సుంకరికి ఇచ్చిన జవాబు వల్ల పేతురు యాజకులు ప్రధానులు తప్పుడు అభిప్రాయానికి ఆమోదం తెలిపినట్లయింది. పేతురు ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు రక్షకుడు ఏం జరిగిందో అన్న దాన్ని విషయమై ఏమీ ప్రస్తావించలేదు. కానీ ఇలా ప్రశ్నించాడు, సీమోను నీకేమీ తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద మరి వసూలు చేయుదురు, కుమారుల యుద్ధన అన్యుల యుద్ధన. పేతురు అన్యుల యుద్ధనే అని చెప్పాడు. మరి అలాగైతే కుమారులు స్వతంత్రులే అని యేసు అన్నాడు. ఓ దేశ ప్రజలు తమ రాజు పోషణ నిమిత్తం పన్నులు చెల్లిస్తుండగా ఆ రాజు పిల్లలు వాటిని చేల్చాల్సిన అవసరం లేదు. అలాగే దైవ ప్రజలమని చెప్పుకునే ఇశ్రాయేలు ప్రజలు ప్రభు సెలవుని సాగించడానికి పన్నులు చెల్లించాల్సిగా ఉండగా దైవ కుమారుడైన యేసు వాటిని చెల్లించబద్ధుడు కాదు. యాజకులు లేవీలు ఆలయంతో తమ సంబంధాన్ని బట్టి వాటి చెల్లింపులకు మినాయింపు పొందితే ఆలయం ఎవరి తండ్రి గృహమో ఆ ప్రభు ఆ చెల్లింపుకు మరింత ఎక్కువ మినాయింపు పొందాలి. ప్రతిఘటన లేకుండా యేసు ఈ పన్ను చెల్లించి ఉంటే వారు చెబుతున్నది యథార్థమైందిగా ఆయన అంగీకరించి తుర్ములుగా తాను దేవుని కానని అంగీకరించినట్లు అయ్యేది. ఆ ఆదేశాన్ని అమలుపరచడం మంచిదని భావించిన అది అధితరమైన హక్కును ఆయనతో తోసిపుచ్చాడు. ఇక్కడ దేవునికి మాటలు మనం చూస్తే మరి కీర్తన గ్రంథం 50:10-12 కీర్తనీయుడు ఏమని చెప్తున్నాడు? అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నీవే కదా, కొండలలోని పక్షులన్నింటినీ నెరుగుదును, పొలములలోని పశువులు నావశ్యమై యున్నవి, లోకమును దాని సంపూర్తయు నావే అని మరి దావీదు చాలా స్పష్టంగా మరి ఇక్కడ చెప్తున్నాడు. మరి కీర్తనలో గొర్రెల కాపరగా మరి కాపరి అయిన మరి దేవుణ్ణి వారి జ్ఞాపకం చేసుకుని దావీదు చెప్తున్న మాటలు ఇవి: అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును, పొలములలోని పశువులు నావశమై ఉన్నవి, లోకమును దాని సంపూర్ణతయు నావే అని చెప్తున్నాడు. ఈ మాటలు దావీదు చెప్పిన మాటలు ఎవరి మాటలే ఉన్నాయి? దేవుడు యెహోవా ఆయన చెప్పిన మరి కంఠస్వరంతో పలికిన మాటలుగా దావీదు ఇక్కడ పేర్కొంటూ ఉన్నాడు. మరి పన్నును చెల్లించడానికి తాను బుద్ధిని కన్న సంగతిది యేసుకు మరి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఆ విషయమై యూదులతో సంఘర్షణ దగలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారికి వివరించడానికి, వారి ద్వారా సాధ్యమయ్యేటట్టు చేయడానికి, కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన వారు వినలేదు. ఇక్కడ కొన్ని మాటలు మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 14:12-14 మహోన్నతితో నాకు సమానునిగా చేసుకుందని చెప్తున్నాడు. ఎవరో తెలుసా? ఈయన వేకు చుక్క, అంటే ద మార్నింగ్ స్టార్. ఎవరి వేకు చుక్క? లూసిఫర్ అనగా సాతానుడు ఆయన ద్వారా వచ్చిన మాటలు ఇవి. మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుందును అన్నాడు. ఎవరన్నారు తెలుసు ఈ మాటలు? సాతానుడు తనకు తాను స్వయంగా పలుకుచున్న మాటలు ఇవి: నేను దేవునితో సమానుడిగా సృష్టించబడి ఉన్నాను, పరలోకంలో దేవునికి ఎంత అధికారం ఉండదో నాకు కూడా అంతే అధికారం ఉండదని ఇక్కడ సాతానుడు ప్రబోలాలు చేస్తున్నాడు. ప్రిమెంట్ వాళ్ళారా, మరి ఉన్నతమైన ఉద్దేశాలను కైగొనిన మనకి ఎన్ని మారు మరి ప్రయత్నాలతో సాతానుడు మనలను అంగీకరిస్తున్నాడో ఒక విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ కీర్తన గ్రంథం 18:35 కూడా మరి మానవుణ్ణి మరి నిరీక్షణ కేడముగా ఏ విధంగా మనం దేవుణ్ణి అంగీకరిస్తున్నామో అనే ఉద్దేశం ఇక్కడ చెప్పబడింది. కీర్తన గ్రంథం 18:35 ఏమని చెప్పబడిందంటే, నిరీక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు, నీ సాత్వికము మానవ ప్రవర్తనలో భాగంగా నన్ను గొప్పగా చేసాను అన్నాడు దావీదు. చూసారా ఏమని చెప్తున్నాడు? నిరీక్షణ కీడము నీకు అంగీకారం అని చెప్పాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మనకి నిరీక్షణ మనకి బదులుగా ఇచ్చిన వాడని చెప్తున్నాడు. సాత్వికాన్ని నేర్పించిన దేవుడు మనకు చూపిస్తున్నాడు. మానవ ప్రవర్తనలో భాగంగా నన్ను గొప్ప చేశాను అన్నాడు దావీదు. దావీదు ఏం చెప్పాడంటే, మానవులందరిలో దేవుడు నన్ను హెచ్చుగా సృజించాడు, హెచ్చుగా చేశాడు, అన్ని విషయాల్లో ధనవంతుడిగా నన్ను ఉంచాడని మరిక్కడ దావీదు కూడా ఎన్నో మార్లు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్లు మరి కీర్తన గ్రంథం 18:35 మనం చూస్తున్నాం. మరి ఒక మాటను మనం గమనిస్తే యెషయా గ్రంథం 62:1-2 ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకునేవాడు నన్ను కాక నన్ను పంపిన వారిని చేర్చుకొనను. అవి యేసు అన్నాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞనిచ్చాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రిమిట్ వల్లారా, ఎవరైతే దేవుడి మాటలు వింటారో, ఎవరైతే ఆయన మాటలను అంగీకరించి ఆయన వెంబడిస్తారో, ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా వారి యొక్క జీవిత గమనంలో దాన్ని అవలంబించుకుంటారో, వారు దేవుడి పట్ల చేసిన గొప్ప సేవకి నిదర్శనం. దేవుని సేవకుడిగా వారు పిలవబడుచున్నారు. మరి యెషయా గ్రంథంలో కూడా ఇదే చెప్తున్నది, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునేవాడును నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్నుగాక నన్ను పంపిన వారిని చేర్చుకొనును అని యేసు అన్నాడు. తర్వాత ఏమనుంది, యెహోవా ఇలాగూ ఆజ్ఞనిచ్చున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఎవడు దీనుడే నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండు వానిని నేను దృష్టించేదను. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే సాగిలపడి నమస్కరిస్తారో, ఎవరైతే నన్ను చూసి వారు భయపడతారో, దేవుణ్ణి అంగీకరించి ఆయన పోలి జీవిస్తారో, వారిని దేవుడు చేర్చుకుంటాననే గొప్ప సూత్రం ఇక్కడ ఈ యొక్క లేఖనాల్లో మనము చూడవచ్చు. కొన్ని లేఖనాలు మనం చూద్దాం. ఇక్కడ ఏముంది, మార్కు సువార్త 9:42-45 నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము, నీవు రెండు చేతులు కలిగి నరకంలోనికి ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించటమే. నీ పాదము నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము, రెండు పాదములు కలిగి నరకము పడవేయబడి కంటే కుంటి వాడనై జీవంలో ప్రవేశించట మేలని చెప్పి ఉన్నాడు. సువార్తికుడైన మార్కు ఏమని ఉద్దేశించాడంటే, మనం ఏదైనా పాపం చేస్తే, ఆ తప్పిదమ నిమగ్నం అయితే, ఆ పాపం చేసినప్పుడు మనం చేసే కాలును కానీ చేయి కానీ కన్ను కానీ ఏదైనా మనం తీసివేయాలి. అంటే లిటరల్గా మనకున్న ఈ యొక్క అవయవాలు తీయటం కాదు, మనం మన యొక్క జీవితాల్లో అటువంటి మార్పు మనకు కలవాలి. ఈ కన్ను నుంచి మనం ఆ పాపం చేయకూడదు కాబట్టి మనం ఆ దృశ్యాలు మనము చూడకూడదని చెప్పాలి. మత్తయి సువార్త 18:7 అభ్యంతరం వలన లోకమునకు శ్రమ, అభ్యంతరం రాక మరి అవన్నీ కూడా తక్కువని దేవుడు చెప్తున్నాడు. మరి అభ్యంతరం పడి ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆ పాపం మన మెడకు చుట్టుకొని ఎటువంటి వారముగా మనం తీర్చిదిద్దబడతామో ఇక్కడ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక్కడ గమనిస్తే, పరలోకొందన మా తండ్రి అంటూ తన మానవత్వాన్ని బట్టి తమ శ్రమల్లో పాలు పంచి తమ బదుల్లో సానుభూతి చూపిస్తుండగా తన దైవత్వం వల్ల తాను అనంత దేవుని సింహాసనంతో అనుసంధం పడి ఉన్నానని యేసు తన శిష్యులకి గుర్తు చేస్తున్నాడు. అద్భుతమైన భరోసా, నశించిన దాన్ని రక్షించడంలో పరలోక నివాసులు సానుభూతితో మానవులతో కలిసి కృషి చేశారు. మరి ఆత్మలను క్రీస్తు వద్దకు ఆకర్షించడంలో మానవులతో కలిసి పనిచేయడంలో పరలోక శక్తి అంతటిని వినియోగించడం జరుగుతుంది. ప్రిమేట్ వార్లారా, మనం ఎప్పుడైతే పరలోకం ఉందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం నెరవేనట్లు భూమి నెరవేను గాక, మానిన ఆహారం నేను మాకు దయచేయము, మరణములను క్షమించిన ప్రకారం మరణములను క్షమించము, మమ్మల్ని శోధన తీక కీణిస్ తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనావు తండ్రి అని మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు, మన జీవితంలో అద్భుతాలను చేస్తున్నారు. ఆయన భరోసా ఇస్తున్నాడు, నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను, ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మన కొరకు ఆయన వచ్చినారు. ప్రేమటి వాళ్ళారా, సో మనం ఎవరు గొప్పవారని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో అనుసంధానం ఏర్పాటు చేసుకున్నవారు ఈ లోకంలో గొప్పవారు. ప్రార్థన కలిగి వాక్యోపదేశంలో నిమగ్నమై వారు చిరస్థాయిగా ఉంటూ దేవుని కాపుదల్లో ఎదుగుతూ నడిచే వారికి దేవుని యొక్క సానుభూతి, ఆయన యొక్క మేలులు అనుభూతిలో మనము తెలుసుకుంటాం. సుప్రీమెంట్ వాళ్ళరా, ఎవరు మన గొప్ప? ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, యేసుక్రీస్తు ప్రభు వెంబడిస్తారో, వారు ప్రత్యేకమైనటువంటి వారుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మనం దేవుని యొక్క ఆశీస్సులతో, దేవుని దీవెనలతో మనందరం కూడా వర్ధిల్లాలని ఆ ప్రార్థన ఉన్నది. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, అంత గంభీరమైనటువంటి వర్తమానం మీరు మాకు దయచేస్తున్నారు నాయన. మేమందరూ కూడా తండ్రి ఆ యొక్క వాక్యాన్ని మా జీవితం అవలంబించుకొని నీ శక్తి ప్రేమలో అందరం కూడా జీవించలాగా మీరు సాయం దయచేయమని యేసుక్రీస్తునామని మేము ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. Thank you.